దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను బలపరుచుకుందాం. మనం నేర్చుకుంటున్నాం, దేవుడు ఈ ప్రకృతిని సృజించేటప్పుడు తన మాట ద్వారా దానిని తయారు చేసి పెట్టాడు. చాలా స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ప్రకృతి నుంచి, దానిని మనుషులు గమనించాలని ఆయన కోరుకుంటున్నాడు. రెండవదిగా ఆయన వాక్యము మనకిచ్చినప్పుడు దాని ద్వారా దేవుడు తన మాటను రుజువు చేశాడు. అది దేవుని మాట అని జ్ఞానం కలిగిన వ్యక్తులు గుర్తించి వారి జీవితాలను మార్చుకుంటున్నారు ఈరోజు వాక్యాన్ని బట్టి. మూడవది, తన కుమారుని ద్వారా కాలము సమీపించిందని, మరి ఆయన కుమారుని ద్వారా ఆయన మాట్లాడుతున్నాడు. ఈ దినము మనం నేర్చుకోవాల్సిందంతా ఆయన కుమారుని ద్వారా, కుమారునిలో సమస్త విషయాలు మనకున్నాయన్న విషయం మనకు అర్థమైంది. ఈరోజు ఆఖరిగా నాలుగో విషయాన్ని దేవుడు మనతో మాట్లాడే ఆ స్పష్టమైన మాట్లాడే పద్ధతిని మనం నేర్చుకున్నాం. ఇక్కడ ఎవరైనా నాతో దేవుడు మాట్లాడతాడు అనే అనుభవం కలిగిన వారు ఎవరైనా ఉన్నారా? నాతో దేవుడు మాట్లాడతాడు అని, వెరీ గుడ్. ఇక్కడ మీతో దేవుడు మాట్లాడతాడు అన్న విషయం మీకు తెలుసా, మీ పక్కవాళ్ళకి తెలుసా? మీకే తెలుసు, ఇంకెవరికి? మీ పక్కవాళ్ళు ఎవరికి తెలియదు కదా. సాధారణంగా అలాగే జరుగుతుంటది. అంటే నాకు తెలుసు తప్ప నాతో మాట్లాడుతున్నాడు అన్న విషయం మీకు ఎప్పుడు తెలుస్తుంది? ఒకటి, మీరు చెప్పడాన్ని బట్టి, ఇంకా మీరు చెప్తే తెలుస్తుంది. అంటే సాక్ష్యం చెప్పడం అంటారా, అంటే దేవుడు నాతో మాట్లాడాడు ఇలాగని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు అవతల వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. అలాగైనా లేకపోతే ఇంకేమైనా పద్ధతిలో తెలుస్తుందా? మీ పనుల, మీరు చేసే క్రియలను బట్టి దేవుడు మాట్లాడతాడన్న విషయం ఇతరులకు తెలియపరచడం అన్నదా మీ ఉద్దేశం? ఓకే, నాకు కావాల్సిన సమాధానం ఏంటంటే, దేవుడు తన ప్రజలతో మాట్లాడాలని తన ప్రజలను తయారు చేసుకున్నాడు. ఈరోజు నీ ఒక్కడితోనే మాట్లాడడం దేవుని ఉద్దేశం కాదు, నువ్వు ఒక్కదానివే దేవుని మాట వినటం దేవుని ఉద్దేశం కాదు. నీతో దేవుడు తన మాటను మాట్లాడుతున్న విషయం ప్రజలందరూ గ్రహించాలని, ప్రజలందరి కొరకు దేవుడు తన మాటను నీతో మాట్లాడడం ప్రారంభించాడు. ఒకసారి చెప్పండి, దేవుడు నాతో మాట్లాడతాడు, నా ద్వారా మాట్లాడతాడు, నన్ను బట్టి మాట్లాడతాడు. కొన్ని సమయాలలో మనం ఆ ప్రదేశానికి వెళ్లాల్సిన వారం వెళ్ళలేదనుకోండి, అప్పుడు మాటలు ఎలా వెళ్తాయి? వెళ్ళవు కదా. మీలో చాలా మందికి ఈ అనుభవం ఎలా ఉంటుందంటే, నిజంగా భలే టైంకి వచ్చారండి, భలే దేవుడు పంపినట్టు వచ్చారండి, దేవుడు చెప్పినట్టు చెప్పారండి, నిజంగా మీ నోట్లో ఆ మాటను బట్టి నేను ఎంత ధైర్యం తెచ్చుకున్నానో, ఆ సమయానికి మీరు మాట్లాడిన మాట నాకు ఎంత బలం ఇచ్చిందో. నిజానికి ఆ మాట మీరు మాట్లాడారా, దేవుడు మాట్లాడారా? నిజానికి, నిజానికి మీరేదో మాట్లాడేశారు. వాళ్ళకి అది ఎలా మారింది? అంతవరకు నీకేదో దేవుడు మాట్లాడతానుకున్నాను నెలమన్నాడు ప్రవక్త చిర్మియా చెప్పినట్టు చెప్పారా? లే, మీరు మామూలుగా వెళ్ళారు ఆ సందర్భంలో, వాళ్ళకి కావాల్సిన మాటలే మామూలు మాట్లాడేశారు. అది వాళ్ళకి దేవుని స్వరంగా గుర్తించాడు. అంటే దేవుని యొక్క స్వరము లేక దేవుని యొక్క పద్ధతి అంత్య దినాలలో మాట్లాడేటప్పుడు తన ప్రజల ద్వారా మాట్లాడతాడు. ఒకసారి చెప్పండి, నువ్వెవరివి? నువ్వు ఆయన ప్రజవైతే, ఆయన సంబంధించినటువంటి పద్ధతుల్లో ఉన్న, ఆయన చేత సృజించబడిన మనిషివైతే దేవుడు తప్పక నీతో మాట్లాడాలని, నీ ద్వారా మాట్లాడాలని, నీ వలన మాట్లాడాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. దట్స్ గాడ్స్ ఇంప్రెషన్ ఏంటంటే, తన ప్రజలతో మాట్లాడడం అనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. సో దేవుడు తన ప్రజలతో మాట్లాడేటప్పుడు తన విశ్వాసులైన తన శిష్యులందరికీ కూడా ఇచ్చినటువంటి ఒక ప్రాముఖ్యమైన పనిని ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం, ద గ్రేట్ కమిషన్, మత్తయి 28. మాథ్యూ 28, మత్తయి సువార్త 28:19. కాబట్టి ఎవరు వెళ్ళి, అండర్లైన్ చేసుకోండి, మీరు అనే పదం అండర్లైన్ చేసుకోండి. మీరు ఎవరు ఇప్పుడు చదువు, బైబిల్ మీరు చదువుతున్నారు, మీకేమర్థమైంది? నేను పెట్టుకో, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు నేను వెళితేనే ఏమవుతుంది జనులు? ఇప్పుడు నువ్వు దేవుని చేత ఏర్పాటు చేయబడ్డావా కదా, నీకెవరిన పిలుప కదా, నీతో మాట్లాడాలనుకుంటున్నాడా లేదా? ఇది ఎవరికి సంబంధించిన వాక్యం ఇప్పటి వరకు మీకు తెలిసి? పాస్టర్లకు సంబంధించి, అవసరం అయితే కొంచెం శిష్యులు అన్న వాళ్ళకి సంబంధించి. కానీ ఇక్కడ ఆయన ఏమన్నాడే, దేవుని ఉద్దేశం ఏంటి చెప్పండి, పాస్టర్ గురించి ఎవరు మాట్లాడా? అసలు ఆయన పరిచర్యకు వచ్చి పరిచర్య చేసిన తర్వాత ఎప్పుడు కూడా ఆయన పాస్టర్ తయారు చేస్తానికి వేసుకో పని చేయలేదు. అసలు పాస్టర్ల పని ఎఫ్సీలు కాసిన పత్రికల్లో పౌలు ప్రత్యక్షపరిచాడు. కొందరిని కాపరులుగాను, కొంతమందిని విశ్వాసులు, కొంతమంది సేవకులుగాను, కొంతమంది అపోస్తలులుగాను వీళ్ళకి వాళ్ళకి తయారు చేశారనే డిగ్రీ బైఫర్కేషన్ అక్కడ వచ్చింది. యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేటప్పుడు యేసుకి తన ముందున్న ప్రజలందరూ ఒకేలా కనపడుతున్నారు. ఇక్కడ శిష్యుల్లా కనపడుతున్న కొంతమందితో పాటు మీరు వెళ్ళి అనేటప్పుడు అందరూ కనపడుతున్నారు. ఇక్కడ ఇక్కడ నేను వెళ్ళి అనే విషయం కొంతమంది కనపడింది ఇప్పుడు వరకు కూడా. ఇప్పుడు అంత్య దినముల్లో దేవుడు కుమారులతో మాట్లాడినట్లుగానే ఇప్పుడు నీతో కూడా ఏం చేస్తున్నాడు ఆయన? నీతో డైరెక్ట్ గా మాట్లాడుతున్నాడు. నువ్వు ఎలా ఉండాలి, నువ్వేం చేయాలి, నువ్వెలా మాట్లాడాలి, నువ్వు వెళ్ళని చెప్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళాలి, అక్కడేముంది, మీరు వెళ్ళి, ఇప్పుడు నువ్వు వెళ్ళి, నేను వెళ్ళి, నేను ఎంతమంది జనాల దగ్గరికి వెళ్ళగలను? మహా వెళ్ళగలిగితే మీడియా ద్వారా 100,000 మంది దగ్గరికి చేరగలనేమో. మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళగలరు మీ ఇంటి చుట్టూ? ప్రతి ఒక్కరికి ఒక లిమిటేషన్ ఉంది. కానీ దేవుడు ఏమనుకున్నాడంటే నీ జనాల దగ్గరకి నిన్ను పంపాలనుకున్నాడు. నీ ఇంటి చుట్టూ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్యలోనికి దేవుడు నిన్ను పెట్టాలనుకున్నాడు. నీ ఆఫీసులో ఎవరైతే ఉంటారో వారి మధ్యలో నిన్ను పెట్టాలనుకున్నాడు. నీ బిజినెస్ ఎక్కడైతే ఉంటుందో ఆ బిజినెస్ మధ్యలో నిన్ను పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేయాలి వాళ్ళందరినీ? నీ జనము, నీ సర్కిల్, నీ లిమిటెడ్, నీకున్నటువంటి పరిధి ఎంతైతే ఉందో వాళ్ళందరినీ నువ్వేం చేసుకురావాలి ఇప్పుడు? అది నీ బాధ్యత. అందరూ వెళ్ళిపోయి ఒక్కొక్కడు వెళ్ళిపోయి దేశానికి ఒకటి నిలబడిపోమని దేవుడు చెప్పట్లే. లిమిట్ చేసి ఎక్స్పాండ్ చేసుకున్నాడు. మొట్టమొదట ఒక వ్యక్తి నుంచి ప్రారంభమై వ్యక్తుల సమూహంగా మారి అది జనమందటికి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు నీతో మాట్లాడేటప్పుడు నువ్వు వెళ్ళి అన్నాడు. ఈ రోజు నేను వెళ్ళాను, ఎంతమందికి నేను శిష్యులుగా చూపిస్తాను, శిష్యులుగా చేయిస్తాను, సువార్త చెప్తాను. లిమిట్ ఉంది నాకు, నా కంట్రోల్ ఉంది. కాబట్టి ఒక నెల రోజులు నేను ఒక ఇంట్లో అద్దెకుంటే నెల రోజుల తర్వాత నేను ఇంట్లోంచి బయటకు వచ్చేసేటప్పుడు ఎవ్వరికి పక్కింటోడికి తెలియకుండా నేను ఎవరో తెలియకుండా రహస్యంగా జీవించి క్రైస్తవ జీవితం రహస్యంగా జీవించి క్రైస్తవ భక్తి ఆత్మీయంగా చేసేసి క్రైస్తవ పరిపూర్ణమైన సహవాసం నా ఒంటరిగా నేను దేవునితో ఇంట్లో 4 గోడల మధ్య గడిపేసి నేను వెళ్ళిపోయేటప్పుడు నా పక్కింటోడు నా గురించి ఏమైనా తెలుసుకుంటాడా, ఏమన్నా అడుగుతాడా, బాధపడతాడా, విచారిస్తాడా? ఇన్ని రోజులు మీరు ఏం చేశారు లోపల కనీసం ఎంక్వైరీ అయినా చేయడానికి ప్రయత్నం చేస్తాడా? ఎందుకు చెడు చెప్పండి. నాకు నేను ఇంపార్టెంటే కానీ నా ప్రజలు ఇంపార్టెంట్ కాదు. కానీ ప్రభువుకి నువ్వు ఇంపార్టెంట్, నీలాంటి తన ప్రజలందరూ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరి గురించి ఆయన అదే మెలకువ అదే ఆలోచన కలిగి చెప్తున్నాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అనేటప్పుడు ఇక్కడ నువ్వు ఎవరివి అన్నది ఆయన చూడలే, నువ్వు ఏ కుటుంబంలో ఉన్నావు చూడలే, నీ ఆర్థిక వ్యవస్థ చూడలే, నీ జ్ఞానం ఉందా, మాటలు ఉన్నాయా, చదువు వచ్చిందా, లేక ఉద్యోగం ఉందా, రూపం ఉందా, నీ మాటలు ఏంటాడా ఏంలేదా ఎవరు చూడలే. నీతో మాట్లాడాలనుకున్నాడు అంతే. నువ్వు వెళ్ళి నేను ఈ తమ్ముడు పిలిచి నాన్న నువ్వు వెళ్ళిపోయి వాళ్ళందరూ మార్చారా అన్నాను అనుకోండి. అన్నయ్య నేనేంటి, నా నోట్లో మాటలు ఎక్కడ ఉన్నాయి, నా వయసు ఎంత, నేనేం చదువుకున్నాను, నేనేలా మాట్లాడతానయ్యా? ఇక్కడ మీరు అందరికి ఇదే డౌట్ కదా. మేమా మేమా ఏ రాజుగారు మీరు ఎలాంటి సువార్త చెప్పాను అన్నా అనుకోండి, ఏమంటారు ఇప్పుడు? సార్ స్టీరింగ్ చెప్పమని చెప్తాను కానీ వెళ్ళి సువార్త చెప్పమంటే ఎలాగండి? ఒకసారే ఇప్పుడు ఏమైనా ట్రైనింగ్ ఏమైనా ప్రోగ్రామ్ పెట్టి నాకు 4 రోజులు ట్రైనింగ్ ఇస్తే అప్పుడు పోనీ నేను చూస్తాను. ఇది కదా అన్నమాట ప్రభు అనుకున్నాడంటే, నాయన నీకు ట్రైనింగ్ నీకు ఆన్ ద స్పాట్. ఎక్కడ? ఆన్ ద స్పాట్. ఆ సమయంలో నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నేను నీతో మాట్లాడాలనుకుంటాను. కానీ నీకు నోటి నిండా మాటలు పెట్టి నీ నోటి నీ హృదయం నిండా మాటలు దూర్చాననుకోండి, అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా మాటలు మాట్లాడవు, నీ మాటలు మాట్లాడతావు. అందుకు ఆయన ఏమన్నాడంటే నువ్వు వెళ్ళు, నేను కదా నీతో మాట్లాడేది. నేను ఆకర్షించకపోతే ఎవడొస్తాడు, నేను జ్ఞానం ఇవ్వకపోతే ఎవడు మాట్లాడతాడు? నువ్వు నేను ఒక పుస్తకం ఒకసారి ఫస్ట్లో కొత్తలో పాత పుస్తకాలు దానిలో ఉన్నాయి, ఇంచుమించు 15 పుస్తకాలు ఈ మధ్య ఐపాడ్ వచ్చి దీనిలో రాసుకోవడం మొదలుపెట్టాను. పుస్తకం నిండా రాసుకునేవాడిని, బ్యాగ్ లో పెట్టమని చెప్పాను. మా దగ్గర కృప అని ఒక చిన్న పాప ఉండేది ఇంతకు మునుపు, బాల కార్మిక చట్టం వచ్చిన దగ్గర నుంచి చిన్నపిల్లల పనిలో పెట్టుకోవడం మానేశాను నేను. అప్పుడు ఆ పాపను ఇంటికి తీసుకెళ్లి పంపించి వచ్చాను. ఆ అమ్మాయికి కృప బ్యాగ్ లో అన్ని పెట్టేసామని అంటే నాకంటే ముందు రాత్రి పెట్టేసిందండి, చక్కగా పెట్టేసింది, అన్ని సర్దేసింది, అంత జాగ్రత్తగా అయిపోయింది. దాని మీద ఎంత నమ్మకం అయిపోయిందంటే ఇక నేను వెళ్ళేటప్పుడు అటు నుంచి తిరిగి వచ్చేటప్పుడు నాకేం కావాలో కూడా అది ధ్యాసలో ఉండేది. ఇంట్లో పనులు చేసుకుంటూ మంచి కాన్షియస్ చురుగైన పిల్ల, ఇజ్రాయెల్ చిన్నదానిలాగా అన్ని పనులు చేసేది. వెళ్ళిపోయాను నేను కాకినాడ, ఎక్కడికో కాకినాడ అనుకుంటా, పెద్దాపురం వాకింగ్ చెప్పడానికి వెళ్ళిపోయాను. అంత హాయిగా కూర్చున్నాం, బ్యాగ్ కట్టుకున్నా, నా బ్యాగ్ ఎవడం పోయినామని కదా, మళ్ళీ నేనే పట్టుకెళ్ళి కూర్చున్నాను. కూర్చున్న తర్వాత బైబిల్ బయటకు వచ్చింది, పుస్తకం తొడుగుతున్నాను, కనపడలేదు. 5 నిమిషాలు అయిపోయింది, 10 నిమిషాలు అయిపోయింది, పుస్తకం బ్యాగ్ అంతా ఖాళీ, దొరికిపోయాను. ఏంటి వాకింగ్ చెప్పాలి ఇప్పుడు, నోట్స్ అంత బుక్ ఇంట్లో ఉండిపోయింది, ఇప్పుడు ఇక్కడ నిలబడి మాట్లాడితే గంటసేపు ప్లీజ్ స్పీక్ మెయిన్ స్పీకర్ నేనే, పాటలు అయిపోతున్నాయి, ఆరాధన రెడీ అయిపోతున్నారు, చెవట్లు వచ్చేయండి షుగర్ తగినట్టు, ఏం చేయాలో తెలియలా. 5 నిమిషాలు సార్ ఇంకో 2 పాటలు పాడించండి వస్తానని చెప్పి బయటకు వచ్చి, అప్పటికి సెల్ ఫోన్ లేవు, ల్యాండ్ లైన్ ఫోన్ లేవు, గిర్రగిర్రే అది కొట్టి ఆ పిల్లల్ని లైన్ లో తీసుకుని బ్యాగ్ లో పుస్తకం ఏం పెట్టలేదే అని అంటే, అప్పుడు అన్న అన్నయ్య మీరు మీటింగ్కి వెళ్ళినప్పుడు పుస్తకాలు ఎప్పుడు పట్టుకెళ్ళడం చూడలేదు అందుకని పెట్టలేదు అని, నీకు చెప్పాను కదా రాత్రి బైబిల్ పక్కన పుస్తకం పెట్టు ఈ బుక్ కూడా పెట్టు నువ్వు చూపించావు కదంటే, మీరు చూపించారు మీరు చర్చికి వెళ్ళేటప్పుడు పట్టుకెళ్తారు మీటింగ్ ఎందుకు పట్టుకెళ్తారు అనుకున్నాను అన్న. మా ముందు అమ్మను పిలువు లైన్లోకి అని చెప్పి అమ్మను పిలిచి అక్కడ పుస్తకం తెరు నేను డేట్ రాసి మీటింగ్ దేవుడు చెప్పిన విషయాలు అక్కడ అవి చెప్పు నేను మర్చిపోయానంటే సగం చెప్పి నీలోకి మీటింగ్ పాస్టర్ గారు పెట్టమంటారా అన్నాడు ఆయన. మైండ్ ఎలా ఉంటుంది హాఫ్ ప్రిపరేషన్తోనే, సరే క్షమించు ప్రభువా నీకు అప్పగించుకుంటానని చెప్పి పుస్తకం పెట్టి అమ్మా అదేదో చేసింది అని వచ్చి ప్రభువా నుంచి ప్రారంభ ప్రార్థనే ఆత్మతో ప్రార్థన వచ్చింది. ఎందుకు ఇంకేమీ లేదు కదా భయ్యా చచ్చిపోయాడు, దేవా నువ్వు బతికిస్తే బతుకుతాను ప్రజలు బతుకుతారు. బైబిల్ ఏం చెప్తుంది నీ వాక్కును పంపి వాడు బాగు చేస్తానన్నావు, నేను వాక్కును బ్యాగ్ లో పెట్టి మర్చిపోయి వచ్చాను, నువ్వు మాట్లాడితే తప్ప అవ్వదు ప్రభువా. ఆ రోజు దేవుడు మాట్లాడాడండి, ఆ ప్రజలు భూమిని తలకిందులు చేయవారు ఎక్కడికి వచ్చారా అనే సాక్ష్యం విన్నాం. అద్భుతంగా దేవుడు మాట్లాడాడు. అవసరత ఎవరిది మధ్యలో ఈ గాడిది ఎవరు అంతే, ఆయన ఎక్కడానికి రెడీ అయితే చాలు, నువ్వు వెళ్ళిపోయి నేనేమైనా ప్రసంగం చేసేద్దామనేమో బుర్రను పెట్టేసుకుంటే దెబ్బ తినేస్తా, ఆయన ఏమనుకుంటున్నాడు ఇప్పుడు నీ ద్వారా మాట్లాడదాం, ఎంతమంది రెడీగా ఉన్నారు మళ్ళీ నేనా అన్నారా అనకండి, ఇప్పుడు చెప్పండి నేనే అని, నా ద్వారా మాట్లాడతాడు నేను అందుబాటులో ఉండాలి, నేను ఆయన పక్కనుంటే ఆయన చేస్తాడంతే, నన్ను కూడా వాడుకుంటాడు. నీకు తెలివితేటలు ఉండకపోవచ్చు, జ్ఞానం ఉండకపోవచ్చు, డబ్బులు ఉండకపోవచ్చు, మాట్లాడడం రాకపోవచ్చు, ఇంగ్లీషు రాకపోవచ్చు, కొంతమందికి కొన్ని రకాల బాధలు ఉంటాయి, ఆ ప్రొనౌన్సింగ్ రాక, పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడడం రాక, ఎలా మాట్లాడతామో భాష ఎలా కమ్యూనికేట్ చేయాలో తెలియక చాలా మంది సఫర్ అవుతూ ఉంటారు. దే ఫీల్ డిప్రెస్ అట్ ద సేమ్ టైం వాళ్ళు గిల్టీ ఫీల్ అవుతారు, నెగిటివ్గా వాళ్ళు అనవసరంగా ఆత్మీయత భావంలోకి వెళ్ళిపోయి అబ్బా ఏంట్లే అని, వెళ్ళాలని తెలుసు, చెయ్యాలని తెలుసు, చెప్పాలని తెలుసు కానీ చెప్పలేదు. ఏంటి ప్రాబ్లం? లాంగ్వేజ్, మీడియా ప్రాబ్లం. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు అక్కడ నిలబడు, నువ్వు ఒక్క మాట చెప్పు ఆడికి 100 పదాలు వినపడేలా చేస్తానంటాడు. దట్స్ వాట్ గాడ్స్ కమ్యూనికేషన్. నువ్వు ఒకే మాట, నువ్వు ఏం మాట మాట్లాడతావో దేవుని గురించి వెళ్తే వాడి చెవుల్లోకి దేవుడు కొత్త స్వరాలు మమ్మించేస్తాడు, వాడికి అన్ని అర్థమయ్యేలాగా దేవుడు చేస్తాడు. ఆ ఒక్క మాట నీ ద్వారా మాట్లాడాలని దేవుడు కోరుకుంటున్నాడు. మార్కు 16:15 మరియు ఎవరు మళ్ళీ చెప్పండి అక్కడేముంది, అక్కడ మీరు మళ్ళీ అండర్లైన్ చేసుకోండి, ఎవరికి ఇచ్చాడు దేవుడు మాట, నీకే ఇచ్చాడు. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయాలి? ఇప్పుడు వెళ్ళగలవా లేదా, వెళ్తావా లేదా, చెప్తావా లేదా చెప్పండి. దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు కాబట్టి నువ్వు ఆయనకి అవకాశం ఇవ్వాలి, ఆయనకు సహకరించాలి. ఆ ఒక్క పని నువ్వు చేయడానికి ఇష్టపడితే అనేక మందికి ఆ విషయంలో స్వస్థపరచబడతాడు. ఇప్పుడు మీకు అదే వాక్యంలో నుంచి ఒక చిన్న జర్క్ ఇస్తాను చూడండి, 15 వచనం చదవండి. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి ఏముంది అక్కడ, సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి 15 వచనం చదవండి మళ్ళీ. మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, 16b నమ్మని వారికి. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, వెళ్ళి సువార్తను ప్రకటించండి అన్నాడు, మీరు నమ్ముతారా నమ్మరా? నమ్మకపోతే ఏమొస్తుంది చెప్పండి సార్, పక్కన చెప్పండి. నువ్వు నమ్మకపోతే ఎవరికి శిక్ష? ఎవరికి అంటే ఎవరు నమ్మలేదు అప్పుడు? మీరేమనుకుంటున్నారు తెలుసా, చెబితే నమ్మకపోతే ఆడికి శిక్ష అనుకుంటున్నారు, కాదు చెప్పడానికి మీరు నమ్మకపోతే మీకు శిక్ష. నేను బైబిలే మాట్లాడుతున్నాను, దేవుని వాక్యము 2 అంచులు కలిగిన ఎటువంటి వాడి కలిగిన లోకంలో ఖడ్గముల కంటే పదునైంది. బోత్ ద సైడ్స్ ఇట్ కట్స్. నీతో కూడా చెప్తుంది అది, నువ్వు నమ్మావా వెళ్తావా లేదా, నమ్మి చెప్తున్నావా లేదా, నువ్వు చెప్పకపోతే నేను నీకు శిక్షిస్తాను జాగ్రత్త. కాబట్టి నమ్ముట ద్వారా దేవుడు నీతో మాట్లాడడానికి ఆయన ఎప్పుడు కూడా ఇష్టపడుతున్నాడు. మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయం, 1 పేతురు 2, మొదటి పేతురు 2, తొమ్మిదవ వచనం, మొదటి పేతృపత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చూసారు, ఈ మీరు అనే ఎవరు ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని అందరికీ చెప్తున్నాడు, మీరు చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాడి గుణాతిశయాలను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులని యాచక సమూహమును, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. నువ్వెవరు? మీతో దేవుడు ఏమనుకున్నాడంటే నువ్వు నా సొత్తు, యు ఆర్ మై ప్రాపర్టీ అన్నాడు, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్ అన్నాడు, యు ఆర్ మైండ్ అన్నాడు. నీవు ఒక ఆ కింద వచనంలో ఉంది, ఒకప్పటి ప్రజగా, ఒకప్పటి ప్రజగా ఉండక ఇప్పుడు మీరేమయ్యారు చెప్పండి? ఇంతకుముందు ఎవరు? లోక ప్రజలు. ఇప్పుడు మరి దేవుని ప్రజలు దేవుని పని చేస్తారా, లోక పని చేస్తారా? లోకములో నువ్వు ఎప్పుడైతే నీకు సంబంధించిన పని కొరకు నువ్వు ప్రయత్నం చేయడం ప్రారంభిస్తావో ఆ సమయమున ప్రభు అంటాడు, లేదు లేదు నువ్వు లోక పనుడు కాదు బాబు, నువ్వు నా పనుడు అని పిలుస్తాడు. ఉద్యోగం ఎవరికి చేస్తారు? టాటా అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు, టాటా ఫోన్స్ అనే దానిలో. ఆ ఉద్యోగి దేనికి సంబంధించిన ఉద్యోగి? ఉత్తప్పుడు ప్రైవేట్ లైఫ్ ఉందా లేదా? ఉద్యోగంలో ఉన్నంత వరకే ఆ ఉద్యోగానికి సంబంధించినంత వరకు అతను ఎంప్లాయ్ అవుతాడు. అవుట్ ఆఫ్ ద టైం యువర్ సెల్ఫ్, నువ్వు రెగ్యులర్ టైంలో గాడ్లీ పీపుల్ వి ఆల్ ద టైం. ఒకప్పుడు ప్రజల్లాగా లేవు, ఒకప్పుడు కాంట్రాక్ట్ కి నువ్వు దేనికో సెట్ అయ్యావు, ఇప్పుడు అది కాదు. నువ్వు రౌండ్ ద క్లాక్ దేవుని తాలూకా ప్రజలు. ఇప్పుడు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉంటావు నువ్వు? ఆ ఉద్యోగానికి వెళ్ళినట్లుగా పనులు చేస్తూ ఉంటావు. కానీ ఇప్పుడు మనము దేవుని యొక్క పిల్లలం అన్న విషయం మనకు అర్థమైన తర్వాత ఏ పరిస్థితి వచ్చినా కూడా మీరు దేవుని సంబంధమైన వాక్యాన్ని మాట్లాడుతూనే ఉండాలి, పలుకుతూనే ఉండాలి, చెబుతూనే ఉండాలి, చేస్తూనే ఉండాలి. ఇది దేవుని యొక్క ప్రజలతో దేవుడు తన చేయాలి అనుకునేటువంటి సంకల్పానికి మనం సిద్ధపడాలి. ఒకసారి ఆలోచిద్దాం, మీరు ఎప్పుడైనా ఎవరితోనైనా సంభాషణ కలిగి ఉండేటప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నాడు అనే విషయం గ్రహింపు కొంతమందికి వస్తుంది, ఒక్కప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే గ్రహింపు కూడా కొంతమందికి వస్తుంది. రెండు అనుభవాలు ఒకేసారి మీరు గమనించారా? నాతోనూ మాట్లాడుతున్నాడు, వారితోనూ మాట్లాడుతున్నాడు అనే అనుభవం మీకు ఎప్పుడైనా తెలిసిందా? మీరు ఎవరి దగ్గరైనా పనిచేసేటప్పుడు దేవుని గురించి కానీ ఏదైనా విషయాలు మాట్లాడుకునేటప్పుడు ఆల్ ద షడన్ మీకు అనిపిస్తూ ఉంటుంది, బాబాయ్ దేవుడు నా మీతోనే కాదండి నాతో కూడా చెప్తున్నాడండి అనే అభిప్రాయానికి వస్తారు. అలాంటి అభిప్రాయం ఎప్పుడైనా కలిగిందా? ఆలోచించండి, ఎప్పుడైనా కలిగిందా అలాంటి ఆలోచన, అలాంటి సందర్భం ఎప్పుడైనా వచ్చిందా? పరిస్థితులు చాలా సమయాల్లో మనల్ని ఏం చేస్తూ ఉంటాయంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనే అనుభవం చాలా తక్కువ ఉంటుంది, ఇతరులతో మాట్లాడడానికి అనుభవంకి ఎక్కువ ప్రయత్నం చేస్తారు. ఈరోజు నువ్వు గమనించాల్సింది ఏంటంటే నీతో ప్రయత్నం చేసే పద్ధతి కన్నా నీ ద్వారా దేవునితో, దేవుని యొక్క పని ఇతరులతో పనిచేసే పద్ధతికి నువ్వు ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి, ఎప్పుడు అలర్ట్ గా ఉండాలి. నా దగ్గర ఒక వస్తువు ఉంది, ఆ వస్తువు మీకెవరికీ కూడా తెలియని వస్తువు అని నేను దాచుకున్నాను. ఒకనొక సందర్భం వచ్చింది, ఆ వస్తువు కోసం ప్రజలందరూ వెతుకుతున్నారు, నా దగ్గర ఉందని గుర్తొచ్చింది, వెంటనే ఆ వస్తువు తీసి నేను ఆ పనిని కొనసాగించాను. అప్పుడు మీరందరూ ఏమంటారు నన్ను? నిజంగా మేమైతే జనరల్ గా అలాంటి ఏం దాయసు పట్టు తిరగవండి, ఆల్ ద షడన్ మీ దగ్గర దొరికింది, నిజంగా మీకు దేవుడు భలే జ్ఞానం ఇచ్చాడండి, చాలా చక్కగా ఆ పని చేసి మమ్మల్ని అందరినీ ప్రమాదం నుంచి తినిపించారని అంటారా లేదా? ఆ పర్టిక్యులర్ సమయానికి బయటకు తీసి వాడుకోగలిగిన వెపన్ ఏదైనా ఉంది అని అంటే అది దేవుని మాట. నీ హృదయంలో ఉండాలి, నీ నోట్లో ఉండాలి, నీ శరీరంలో ఉండాలి, నీవు ఆలోచనలో ఆ మాట ఇవ్వడానికి రెడీగా ఉంటే అనేక మంది ప్రజలను ఆయన బతికించడానికి ఎప్పుడూ కూడా ఇష్టపడతా ఉన్నాడు. యోహాను సువార్త 13వ అధ్యాయం కొద్దాం, జాన్ 13, యోహాను సువార్త 13వ అధ్యాయం. తీసారా? 13వ అధ్యాయం 34వ వచనం, మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమించవలను. మీరు ఒకరిని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుంటారు. అందరికీ మీరు దేవుని యొక్క శిష్యులని మీరు ఎలా తెలియచేయగలరు అని అంటే, ప్రేమించడం అనే లక్షణాన్ని మీరు ఇతరులకు చూపించినప్పుడే ఆ లక్షణాన్ని బట్టి మీరు దేవుని సంబంధమైన వ్యక్తులన్న విషయం అర్థమవుతా ఉంది. అంటే నా జీవితంలో దేవుడు తెలుసు అని చెప్పినంత మాత్రంలో అది అబద్ధం, బైబిల్ చేతిలో ఉన్నంత మాత్రంలో అబద్ధం, మాటలు పాటలు ఆరాధనలు క్రియలు చేయటం కాదు. నేను ప్రేమించేటప్పుడు నా హృదయాన్ని దేవుని ఎదుట దేవుడు నన్ను ప్రేమించినట్లుగా నేను ప్రేమిస్తున్నానా లేదా అన్నది చూపడం ద్వారానే తన నామానికి మహిమ వస్తుంది. అంటే దైవత్వపు లక్షణాలు ఒక క్రైస్తవ విశ్వాసి ద్వారా బయటకు ప్రకటించబడటం అనేది దేని ద్వారా పూర్తి స్థాయి అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది, ఖచ్చితంగా ఇతరులకు రుజువు చేయగలుగుతుంది, దేన్ని బట్టి చెప్పండి? ప్రేమించడాన్ని బట్టి. క్షమించండి, చాలా మంది ప్రేమించడానికి బదులు విమర్శించుకోవడాన్ని బట్టి మనం క్రైస్తవులని గుర్తించబడతాం. ఆయా విషయాలు కానీ సందర్భాలు కానీ వ్యక్తులు కానీ మన ముందు ఉన్నప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకునే పనికి మాలిన మాటలు, అరే బాబు వీళ్ళు క్రిస్టియన్స్ లా ఉన్నారా అనే అభిప్రాయానికి మనుషుల్ని తీసుకొస్తుంది. ఎందుకంటే ఆ రకమైన చర్చ మనకి ఎక్కువ సార్లు మాట్లాడుకోవడానికి వ్యక్తుల యొక్క లక్షణాలు కనపడతా ఉంటాయి. ఒకవేళ ఇక్కడ ఇద్దరు మనుషులు నేను చూపిస్తాను మీకు, ఈ వ్యక్తి పేరు సమ్ ఇమ్మానుయేల్, ఈ వ్యక్తి పేరు జీసస్, కాసేపు ఆలోచించండి, ఈ వ్యక్తి పేరు యేసు, ఈ వ్యక్తి పేరు ఇమ్మానుయేల్. ఈ ఇమ్మానుయేల్ యేసుని కలుసుకోవడానికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరూ కూడా ఒకేలాగా కనపడుతున్నారు. ఎందుకనంటే ఈ వ్యక్తి యేసు అనే వ్యక్తి లోపలికి కనపడ్డాడు, చేరాడు కాబట్టి బయటకు కనపడినప్పుడు రూపాంతరం ఒకేలా కనపడుతుంది. ఈ వ్యక్తి యేసుతో నుంచి కొంచెం ఇలా బయటకు వచ్చిన తర్వాత లోకాన్ని చూసినప్పుడు ఇతరులతో తను మాట్లాడే పద్ధతులన్నీ కూడా ఈ రూపంలోనే లేకుండా ఏవైతే ఈ రూపంలో లేవో ఆ విషయాలు విమర్శిస్తున్నాడు, ఆ విషయాలు చూస్తున్నాడు, ఆ విషయాలు మాట్లాడుతున్నాడు, ఆ విషయాలు హెచ్చరిస్తున్నాడు, గద్దిస్తున్నాడు, ప్రతి పని అదే పని చేస్తున్నాడు. మళ్ళీ ఈ వ్యక్తి యేసు దగ్గరికి వచ్చినప్పుడు ఎలా కనపడతాడు? యేసులాగా కనపడతాడు. యేసులో నుంచి మళ్ళీ బయటకు వచ్చి లోకంలోకి వెళ్ళినప్పుడు ఎలా కనపడతాడు? మళ్ళీ లోకంలో ఉన్న వ్యక్తిలాగే కనపడతాడు. ఈ వ్యక్తి దేవునికి సంబంధించినంత వరకు ఆలోచిస్తే దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను కప్పుకున్నట్లు, నేను నిన్ను ప్రేమించినట్లు, నేను నీకు కనపరుచుకున్నట్లు నీవు ఇతరులకు కనపరుచుకునేదే ప్రేమ అంటాడు. చేయగలవా? ఏమనిపిస్తుంది? అక్కడ అందుకే అంటాడు, మీరు శిష్యులు అని నాకు తెలుసుకోవాలి అని అంటే, అంటే క్రైస్తవులు మొట్టమొదటి అంత్యక్రియలో ఎవరిని క్రైస్తవులు అన్నారు? మొదటి కొరింథీ పత్రిక మొట్టమొదట ఒక సంవత్సర కాలం వారందరూ కలిసి ఉండి వాళ్ళు చేసిన పనిని బట్టి ఏం జరిగింది? ఒక్క నిమిషం. ఆత్మీయ జీవితంలో మొట్టమొదట క్రైస్తవులని పిలవబడిన వాళ్ళు ఎవరు? అపొస్తలుల కార్యాలు అపొస్తలుల 11 11:26 వారు కలిసి ఒక సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును ఏం చేశారు? వాళ్ళు బోధించారా, దేవుడు వాళ్ళ ద్వారా బోధించాడా? దేవుని పని వాళ్ళ ద్వారా జరిగింది. మొట్టమొదట అంత్యక్రియలో ఎవరిని? శిష్యులను క్రైస్తవులు అన్నారు. అంటే శిష్యులు చేసే పని ఏంటి? ఇక్కడ చూపించినట్టు ఇందాక ఇప్పుడు మనం చదివినట్టు యోహాను సువార్త 13:35 ఏం చెప్పాడు? ప్రేమ కలిగిన వారై ఉంటే దాన్ని బట్టి మీరు ఆయనకి. ఈరోజు క్రైస్తవ జీవితంలో ప్రభు మన ద్వారా పనిచేసే శిష్యరికపు పద్ధతి ఏంటంటే, నీ జీవితంలో నువ్వు ఇతరులతో ప్రేమ కలిగి చూపించి బోధించే మాట, వాళ్లతో నువ్వు పనిచేసే పద్ధతి. ఇక్కడ చాలా మందికి తెలియని బలహీనత ఏంటంటే, క్రియల ద్వారా విశ్వాసానికి ఆనందించటానికి పరుగులెత్తిన మనుషులు మాటల ద్వారా విశ్వాసానికి తగిన ప్రమాణాలను చూపించలేకపోతున్నారు. ప్రభు ఆత్మ ఘోష అది. మీరు క్రియల ద్వారా ఎలా చూపిస్తారు అని అంటే, అవసరతలో ఉన్నవాడికి ఆహారం ఇవ్వగలుగుతారు, వస్తువులు ఇవ్వగలుగుతారు, డబ్బులు ఇవ్వగలుగుతారు, బళ్ళు ఇవ్వగలుగుతారు, ఇంకేదో సహాయం చేయబోతారు. ఇది కాదు, ఇవి పరిచర్యలలో ఒక భాగము. కానీ ప్రేమ అనేది సూత్రం. క్రీస్తుని కనపరిచే జీవితం ఏంటి? పరిచర్య కన్నా ముందు మీకు కావాల్సింది ప్రేమ అనే సూత్రాన్ని ప్రభు మనకు చూపించకపోతే మనము ఆ పరిపూర్ణతను పొందుకోలేకపోయి ఉండేవాడు. కాబట్టి ఆయన మనతో చేయాలనుకున్నటువంటి ఆ పద్ధతి సంపూర్ణంగా మనకు తన ప్రేమను క్రీస్తు ద్వారా చూపించటం ద్వారానే మనం శిష్యులమని చేయాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నీ ఇంటి వారికి నువ్వు, బయట గురించి మాట్లాడలే, నీ ఇంటి వారికి నువ్వు నిజంగా ప్రేమను చూపించగలిగిన శిష్యులమేనా? ఒక భార్య అయితే భర్త ఎదుట, తల్లిదండ్రుల ఎదుట, పిల్లల ఎదుట, చుట్టుపక్కల వారి ఎదుట ఖచ్చితంగా ప్రేమ కలిగిన శిష్యుని కానీ నువ్వు చూపించగలవా? శిష్యులు ఏం చేస్తారు చెప్పండి, గురువు గారికి లోపడతారా లేదా, పరిచర్య చేస్తారా లేదా, అన్ని విషయాలలో. సో శిష్యు పద్ధతి ఎలా ఉంటుందంటే, తిరుగుబాటు, మాట చెప్పడం, చేయకుండా ఉండడం, అట్లాండి, నీకు నచ్చినట్టు చేయడం, నీకు సంతృప్తి అయితేనే చేయడం, నీకు లాభం ఉంటేనే చేయడం, ఇవి ఎవరి పనులు? జీతగాడి పనులు. లేకపోతే బతిలాడితే వచ్చినవాడు. శిష్యుడు ఏం చేయాలి చెప్పండి? సంతోషం ఉండదు, చేస్తావా మానేస్తావా? హలో హలో, మీకు సంతోషం ఉండదు, చేస్తారా మానేస్తారా? తృప్తి ఉండదు, చేస్తారా మానేస్తారా? గుర్తింపు ఉండదు, చేస్తారా మానేస్తారా? మీకు బిరుదులు ఉంటాయి, మళ్ళీ చేసిన దానికి చేస్తారా చేయరా? డిగ్రీలు బిరుదులు ఇస్తారు చాలా. ఈడున్నాడండి, వీడికి పని చెప్పడం అంత బుద్ధక్కుప్ప అనుకోండి ఉండదండి, అని చెప్తారా ఆడిగే చెప్తారు పని. ఆ బిరుదు పడాలి, పని చేయాలి, చేస్తారా లేదా? ఏ పరిస్థితుల్లో కూడా నీకు కోపం వచ్చినా అనడానికి లేదు, చూడడానికి లేదు, చేయడానికి లేదు, వంగడానికి లేదు, నోరు బుసు చేయడమే. భరిస్తారా లేదా? శిష్యుని లక్షణాలు ఇవి ఏ మాత్రం. ఇప్పుడు మీరు శిష్యులు అని దేవుని ఎదుట క్రీస్తు అలా చేసినప్పుడు మనము క్రీస్తు పక్షి ఎలా చేయాలి? ఏ డిగ్రీ ఎక్స్పెక్ట్ చేయకుండా మనం ఏం చేయాలంట? పరిచర్య చేయాలి, ప్రేమ చూపించాలి. ఒళ్ళు మండిపోద్దండి. ఏమవుద్ది ఒకసారి చెప్పండి, మీరు అనమాట బాగా రెచ్చగొట్టేస్తాడు, కోపం రేగిపోద్ది. ఏమవుద్ది రెచ్చగొడితే ఏమవుతుంటది? రేగిపోవా? అసలు నిజంగా ఆ టైంలో పొడిచేద్దాం అనిపిస్తుంది, చంపేద్దాం అనిపిస్తుంది, ఏదైనా పెట్టి దడేరు ఒక దెబ్బకి అయిపోతాడు. జైలుకి వెళ్ళి సువార్త చేసుకోవచ్చు అంది ఒక అమ్మాయి. మర్డర్ చేసిన వాళ్ళు జైల్లో పెడతారు, అంతవరకు బాగానే ఉంది. మర్డర్ చేసిన వాళ్ళకి సువార్త చెప్తే సెల్ల ఎయిరు, అక్కడ నీకు డిగ్రీ సెల్ ఉంది, దాన్ని వేస్తారు. నువ్వు ఒక్కడనే చంపెళ్తావు కదా, అక్కడ 10 మంది చంపేవాడు ఉంటాడు, ఆడికి ఏం చెప్తావు సువార్త? ఆడు ఎప్పుడు నేను చంపుదామని చూస్తుంటది. అలాంటి వాళ్ళు మధ్యలో వేస్తారు, నేరాన్ని బట్టి శిక్ష, శిక్షను బట్టి గది అక్కడ. ఆ సమయాల్లో మన హృదయము, మన శరీరం మనల్ని ఏం చేయమని చెప్తుంటుంది? ఒకసారి ఊరుకున్నానండి, నా మటుకు నేను ఒక మాట కట్టే ఊరుకుంటాం, కానీ అలా మాట్లాడుతుంటే ఊరుకుంటామా? నాకు దారం లాగితే తెగుద్దని తెలుసండి, ఒక టైమర్ కోపి పడతాం, ఆ తర్వాత ఏం చేస్తాం? వాళ్ళు అన్నది 5 ఇంతలు అయితే నువ్వు 50 ఇంతలు మాట్లాడతావు, తిరగేసి మరగేసి పాతవని. ఏమవుతుంది లోపలవన్నీ బయటికి? శిష్యుడు ఏం చేయాలి తెలుసా? నోరు మూసుకుని చేయడమే, తల దించుకుని చేయడమే, మాట్లాడకుండా చేయడమే, కన్నులెత్తడానికి ఉపయోగపడకుండా చేయడమే. కొన్నిసార్లు బుద్ధిహీనమైన పని తన నాయకుడు తన యజమాని చెప్తే, బుద్ధి లేని పని చెప్తే, బుర్ర బుద్ధుడు ఎవడలాంటి పనులు చెప్పడం, ఇలా చెయ్యాలి సలహాలు ఎవడు, శిష్యుడు సలహాలు ఎవడు ఏం చేయడు? మనకు నోరు ఇప్పితే వచ్చేదే సలహా, పెట్టిప్పితే వచ్చేవన్నీ సూచనలే. ఏమండి శిష్యుడు ఏం చేయాలి? క్రీస్తు యొక్క ప్రేమను కనపరుచున్నప్పుడు శిష్యునికి తగిన వినుబుద్ధితో చేయాలి ఆ పనులను. అందుకే దేవుని యొక్క ప్రేమను మనం చూపించే పద్ధతి ప్రభు స్పష్టంగా చెప్పాడు. 17వ అధ్యాయము, యోహాన్ 17:20, జాన్ 17:20, మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవు, నీయందు నేను ఉన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను. ఒక్కసారి మన భాషలోకి వచ్చేద్దాం, ఆ భాష లాంగ్వేజ్ మార్చేద్దాం, మన ఓన్ భాషలోకి వచ్చేద్దాం. చెప్పండి, మరియు నీవు ఎవరు? దేవుడు ఎవరిని పంపాడు? ఎవరిని పంపాడు చెప్పండి, నన్ను ఎక్కడికి పంపాడు, అత్తగారింటికి ఎవరిని పంపాడు చెప్పండి. నీ గురించి చెప్పట్లేదే తల్లి, నేను ముందు నుంచే సిద్ధపడి వాక్యం అది. ఇప్పుడు చెప్పండి, ఆ ఇంటికి ఎవరిని పంపాడు, పుట్టింటికి ఎవరిని పంపాడు, మీ అద్దింటికి ఎవరిని పంపాడు, ఆ క్వార్టర్స్ లో వద్దు 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 అంటే ఆ కొంప తీసుకుని అక్కడికి ఎవరు పంపాడు? నేను అక్కడికి చెప్తున్నాను, ఈ ఈదులో మనం ఉండకూడదని, ఎనలేదు నువ్వు, ఈ తీసుకొచ్చి ఇక్కడే పెట్టావు చూడు, ఆ నీళ్ళ దగ్గర గొడవా, ఆ పక్కింటి ఆవిడ గొడవా, ఈదుంటి ఆవిడ గొడవ, నాకు వద్దురా బాబు నేను ప్రార్థన చేసుకుందా అంటే కుదరదు. ఇది షీపు, ఇది సవక, ఇక్కడే ఉండన్నావు నువ్వే, ఎక్కడికి ఎవరు పంపారు మాట్లాడండి. అనవసరంగా ఇండియాలో ఉండిపోయినా అందొక అమ్మాయి వచ్చి, అనవసరమేంటి ఇండియాకి నేను పంపింది ఎవరు అని చెప్తున్నాడు. నేను నిన్ను పంపాను. యేసుక్రీస్తు వారు ప్రజలతో మాట్లాడే విధానము ప్రతి వ్యక్తికి సంబంధించిన విషయం. మీరు ఎప్పుడు బైబిల్ చదివేటప్పుడు ఈ యేసుప్రభు మాట్లాడాడు, ఇది వాళ్ళ అమ్మ మాట్లాడింది, ఇది అపోస్తలు మాట్లాడాడు, మాట్లాడకండి, అది నీతో దేవుడు మాట్లాడిన మాట. ఏం చెప్పాడు చదవండి, మళ్ళీ చదవండి, ఇప్పుడు మీకు వేరే అర్థం అవుతుంది. మరియు యేసువైన నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు. ఇప్పుడు నిన్ను ఈ భూమి మీదకు పుట్టించే ఆ ఇంటికి కోడలుగా కానీ, ఆ ఇంట్లో కూతురుగా కానీ, ఆ ఇంట్లో కొడుకుగా కానీ, ఆ ఇంట్లో అల్లుడుగా కానీ, ఆ ఇంట్లో అత్తగా కానీ, ఆ ఇంట్లో మనవరాలుగా కానీ, ఆ ఇంట్లో ఏదో ఒక వృత్తికి, ఏదో ఒక రిలేషన్షిప్ నేను పంపినోడు ఎవడు? ఎవరు నమ్మాలి ఈ విషయం? ముందు నువ్వు నమ్మావు, లోకము నమ్మాలి. లోకం ఎలా నమ్ముద్దండి నిన్ను? నిన్ను యాక్సెప్ట్ చేస్తారా చెప్పండి, చేస్తారా? పెళ్ళవలేదు, 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 ఇసిగిపోయి ప్రభా పెళ్లి చేయవా అని గట్టిగా దెబ్బలాడి మొత్తానికి ఎవడో వచ్చేస్తే, ఇదో భార్య భర్త అమ్మయ్య పెళ్ళి అయిపోయింది తీసుకోండి అని పంపించిన తర్వాత వాళ్ళ అత్త అంటది, దరిద్రపు కొట్టింది, నువ్వెందుకు వచ్చావు నా ఇంటి కోడల్లాగా? నేను ఏ రమ్మనో వస్తాననుకున్నాను, ఏ ఇస్తేరో వస్తుంది అనుకున్నాను. ఒక ఆవిడ అలాగే చెప్పింది, నేను ఇస్తేరు కోసం ప్రార్థన చేస్తే ఈ నల్లదని పంపేవేటంది. ఇంతకీ ఇస్తేరంటే నేనేమనుకున్నానంటే ప్రార్థనా పూర్వాలని ఇస్తారు అనుకున్నాను, అంతేగాని అన్నంగా తయారని ఇస్తారు ఊహించలేదు. ఆ అత్త బాధ అంటే ఏంటంటే అన్నంగా ఉన్న ఇస్తారు. చెప్పాను నీకు ఇస్తేరు రావడం దేవుని ఉద్దేశమే, అయితే నీ పాత్ర నువ్వు పోషిస్తున్నప్పుడు నీ కోడలు ఇస్తేరుగా మారద్ది, ఆ అందంగా తయారవుద్ది, అందమైన ప్రార్థనా పూర్వాలుగా మారద్ది. ఆ పద్ధతికి దేవుడు ఒక ఆలోచన కలిగి ఉంటాడు. నువ్వు దేవుడు నీ ఇంటికి ఈ అమ్మాయిని పంపాడన్న విషయమే నీ జ్ఞానం కలగలే. అప్పుడు అంది, నేను అలా కలిగి ఉండాలి అని అంటే దాన్ని నడక నడతా బాగోలు కదా బాబు, అది ఎక్కడో దుమ్ముకొట్టు పోయి గాలికిట్టు వచ్చినట్టు ఉంది, దాన్ని నేను కోడలు దేవుడు అనుకుంటే ఎలాగనుకుంటాను చెప్పాను అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి చెప్పండి. అప్పుడు ఎలా ఉండాలండి, మాట్లాడలేదేటి భయ్యా, మన ప్రవర్తన ఎలా ఉండాలా? ఇంట్లో దేవుడు పంపాడు అన్నట్లుగా ఉండాలా? అంటే ఆ ప్రేమపూర్వకమైన పరిచర్యను మనం చేయాలి, ఆ ఇంట మన జీవిత సాక్ష్యాన్ని చూపాలి, ఆ క్రియ మనం చెప్పాలి, ఆ పద్ధతిలో మనం మాట్లాడాలి, ఆ చూపు ఉండాలి, ఆ క్రియలు ఉండాలి. ఇవి కరెక్ట్ గా జరిగాయి అనుకోండి, అప్పుడేమనుకుంటారు, దేవుడు ఎలాంటి దాన్నైనా నా ఇంటికి తీసుకొచ్చినప్పుడు దేవుని ఉద్దేశ్యము, ఇప్పుడు దేవుని చిత్తం అని తెలిసిన తర్వాత నోరెత్తేవాడు ఎవడో ఉంటాడండి, తెరగబడేవాడు ఎవడో ఉంటాడు, అప్పుడు శిష్యులుగా మారిపోతారు. అలా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. ఇప్పుడు చదవండి, మరియు నీవు నన్ను మా ఇంటికి లేక మా ప్రదేశానికి పంపితివని లోకము నన్నట్లు తండ్రి నాయందు నీవు, నీయందు. ఒకసారి నా వైపేనండి, ఈ వాక్యం మీరు అర్థం చేసుకోకపోతే మీ జీవితంలో ఎప్పటికీ దేవుని యొక్క పని మీ ద్వారా జరగడానికి కానీ, దేవుని యొక్క మాట మీ ద్వారా వెళ్ళడానికి కానీ, దేవుని యొక్క ఉనికి నీలో జరగకుండా జరిగిపోద్ది. నాయందు మీరు, మీయందు నేను. ఇప్పుడు ఆ యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట ఒకసారి ఆలోచిద్దాం, తండ్రి మీయందు నేను, ఇక్కడ మాట్లాడేటప్పుడు. ఇప్పుడు మీరు యేసులో ఉండాలి. కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, ఏమా వినండి అందరూ బయట, చాలా మంది ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకి నచ్చినట్లు బతికేస్తారండి. భలే, నాకు లాస్ట్ వీక్ కూడా మా పార్వతీపురంలో ఒక సంఘటన జరిగింది. వాళ్ళు వచ్చి ఒక పాస్టర్ గారిని తీసుకుని వచ్చారు, వేరే పాస్టర్ గారు వచ్చారు, నాకు నన్ను తీర్పులో పెట్టాడు ఆయన వచ్చి ఉంచున్నారు. పాస్టర్ గారు ఏ పని ఎలా అయినా చేసే ఇచ్చా అన్నాడు. లేదండి, ప్రతిదానికి పద్ధతి ఉంది అని. అంటే ఆ పద్ధతి ప్రకారం కాకుండా ఇంకో పద్ధతిలో చేస్తే ఆమోదమేనా అన్నాడు. కుదరదండి, నాకు తెలిసి బైబిల్కి ఒక పద్ధతి ఇచ్చాడు, ఆ పద్ధతిలోనే మన భక్తి కానీ, మన విశ్వాసం కానీ, మన జీతం కానీ, మన క్రియలు కానీ, ఇవన్నీ ఒక ఆర్డర్ ఉంటుందండి అని. ఆయన ఏమన్నాడు తెలుసా, నేను వచ్చానంటే మీతో మాట్లాడడానికి మాత్రమే కాదండి, మిమ్మల్ని పరిశీలిద్దామని వచ్చాను, ఎందుకంటే మా వీధిలో ఉంటారు వీళ్ళు, మీ సంఘస్థులే, మన సంఘస్థులే, వాళ్ళ వీధిలో ఉంటారు. మా వీధంతా నా చర్చకు వస్తుంది, ఆవిడొక్కతే మీ చర్చకు వస్తుంది, సరిగదా? దాని ఇష్టం వచ్చినట్టు బతుకుద్దండి వీధిలో. మా మేమందరం చెప్పే బోధకి వ్యతిరేకంగా ఉంటుంది. ప్రార్థన చేస్తుందండి, మా వాళ్ళందరి మీద ఎత్తిపెట్టి ప్రార్థన చేసేద్దండి. వీడని మీరు ప్రార్థన నేర్పుతున్నారా బతుకు నేర్పుతున్నారా తెలుసుకోవడానికి వచ్చానండి అన్నాడు. అంటే ఆమె ఏం చేస్తుందట, నీళ్ల దగ్గర గొడవపడి మొదలెడదట పొద్దున్న, బట్టలు ఆరేసుకోవడానికి పక్కింటోడి దండం కూడా వేసేస్తే వాళ్ళు తిట్టరండి అనరా. బట్టలు వచ్చిన నీళ్ళు వచ్చినప్పుడు ఒకసారి ఉత్తుకొని వెళ్ళిపోయి వేసేసి నా దారి నాక నువ్వు వేసుకో అంటదట. వాళ్ళు ఏమని అన్నారనుకో, మరి ఆ మాటలే కాదట, తిట్టుతుందట, సూపర్ తిట్టేసి నా పేటే అయిపోయింది బాబు నేను వెళ్ళిపోతున్నాను, వెళ్ళిపోయి తలుపు తీసి ప్రార్థన చేస్తాడట. ఆ ప్రార్థన చేస్తుందటండి, వాక్యాలు ఎత్తిపెట్టి సిస్టర్ అమ్మా మీరు కనపడిపోతారండి ప్రార్థనలు అంటాడు. మరి ఉత్తప్పుడు ఎవడు కనపడుతున్నాడు అన్నాడు, ఆవిడ కనపడిపోతుందండి అని. నా ఎందు మీరు, మీ ఎందు నేను. ఇప్పుడు మనం మనం ఎవరిలో ఉన్నాం, ఇక్కడ ఇప్పుడు చర్చిలో ఉన్నాం, రేపు పొద్దున బయటికి వెళ్ళిన వెంటనే బైబిల్ సంఖలో కదే బ్యాగ్లోకో లేకపోతే సరస్వరంలోకి వెళ్ళిపోద్ది కదా. అప్పుడు ఆ మాట విన్న తర్వాత నేను ఆ సిస్టర్ని పిలిచాను, సిస్టర్ ఒకసారి నీ గురించి సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను రా అమ్మని. బ్రదర్ చెప్పండి బ్రదర్. ఆ అణుకువ, ఆ విధేయత, ఆ మాట తీరు, ఆ చేతులు కట్టుకోవడం, ఆ కింద కూర్చొని పోవడం, కుర్చీ మీద కూడా కూర్చోలేదు, ఆ గౌరవ మర్యాదలకి కడుపు నిండిపోయింది. నా ఎందు ఆమె ఉంది. అక్కడికి వెళ్ళాక ఏమైంది, నీలో కూడా అపరిచితుడు బయటకు వస్తాడు చూడు అప్పుడప్పుడు, జుట్టు విదిలిస్తే మనిషి మారిపోతుంటాడు కదా. అంటే ఈ మాట నీకు అర్థం అవ్వాల్సింది అంటే, నన్ను దేవుడు పంపాడు ఈ ప్రదేశంలో, నేను దేవుని రిప్రజెంటేటివ్ని, అంబాసిడర్ని, రాయబారిని, నా జీవితంలో నా క్రియ దేవునిని మహిమపరిచి ప్రతిఫలింప చేయగలిగేలాగా ఉండాలి. ఒక తల్లివైతే ఆ పని, ఒక కుమార్తెవైతే ఆ పని, ఒక అత్తవైతే ఆ ప్రేమించే పని, ఒక కోడలివైతే ఆ ప్రేమించే సంపూర్ణత. ఈ లక్షణాలు నీలోకి రానివ్వకుండా ఆపుకుని అడ్డు పెట్టుకుని పరిచర్య అనే ముసుగులో గాని, ప్రేమ అనే ముసుగులో గాని, ప్రభు అనే భక్తి ముసుగులో గాని నువ్వు ఏ పని చేసినా నీ ద్వారా దేవుడు మాట్లాడలేడు. అయితే దేవుడు నీ లాంటి వాళ్ళతోనే ప్రత్యేకించి దేవుడు ఒక విషయం మాట్లాడాలనుకుంటాడు, అది మళ్ళీ తర్వాత చెప్తాను, ఒకసారి రిఫరెన్స్ కొద్దాం. ఏమిటో చెప్పాలి, రోమపత్రిక 10వ అధ్యాయము, రోమన్స్ 10. రోమ 10:18 అయినను నేను చెప్పినది ఏమనగా, వారు వినలేదా, మళ్ళీ చెప్తున్నాను, వారు వినలేదా, మీరు వినలేదా. ఏంటండి బైబిల్ ఎలా మాట్లాడుతుంది, మీరు వినలేదా, మాట్లాడండి, విన్నాము కదా, జవాబు చెప్పుకో మరి ఆ ప్రశ్నకి సమాధానం. నువ్వు వినలేదా, ఆ వెరీ గుడ్. వారి స్వరము భూలోకమున్న అంతటికి, వారి మాటలు భూ దిగంతముల వరకును బయలు. ఆగండి ఆగండి, ఒక సిస్టర్ వాళ్ళ అత్తగారు నాకు వచ్చిన కంప్లైంట్ ఏంటో తెలుసా, నేను ఆడవాళ్ళ మీద మాట్లాడుతున్నాను అనుకోకూడదు ఎందుకంటే నా చెవులకి బాసిపోయి ఉన్నాయి అవన్నీ. ఆవిడ చెప్పిన మాట ఏంటో తెలుసా, మా కోడలు నోరెత్తదండి అంత. ఏమ్మా అంటే, నేను వింటున్నాను కదండి, ఇంకెందుకు మాట్లాడటాను, మౌనం ఉన్నానండి అని. అప్పుడు వాళ్ళ అత్తగారు అంది, దీని మౌనం మాకు శాపం బాబు అంది. ఏంటమ్మా దీవెనగా ఉండాల్సిందని నువ్వు శాపం అయిపోవడం ఏంటి అని అంటే, అప్పుడు ఆవిడ చెప్పిన మాట ఏంటంటే, గొడవ అంతా అయిపోతుంటుందా బాబు, సీరియస్గా వస్తుంది అక్కడికి వచ్చి అలా చూస్తుందట, ఏంటి నువ్వు అటు చెప్తావా ఇటు చెప్తావా ఎటు చెప్తావు ఏదో ఒకటి చెప్పు అంటారట. అంటే అంటే ఏం మాట్లాడినా ఆయన లాక్కిని వెళ్ళిపోతాట అంతే, ఏం మాట్లాడేవదండి. ఎన్నిసార్లు ఎంతమంది మధ్యలో గొడవైనా మా ఆవిడ ఈవిడ మాట్లాడకపోగా అసలు ఎవరి దగ్గర ఏం మాట్లాడదట, ఒక రకంగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చి వెళ్తుందట, దాన్ని చదువుకోవడానికి చచ్చిపోతారట వెళ్ళి. అది తిట్టిందా, కొట్టిందా, అసహించుకుందా, ప్రేమించుకుందా, మౌనంగా చూసిందా, ఏంటి ఆ చూపు, అదే ప్రాబ్లం. ఆవిడని అడిగారట, నువ్వు ఏదో ఒకటి అనిస్తే సొప్పడతామే, నువ్వు అనకుండా మౌనంతో సంపేతడం ఏంటి మమ్మల్ని. ఆవిడ చెప్పింది, ఏళ్ళతో మాట్లాడడం అన్నంత అసహ్యత నాకు ఇంకోటి లేదు, అందుకే నేను మౌనంగా ఉన్నాను అన్న. నిజానికి మాట్లాడితే దోషం పోద్ది, మాట ఆడకపోతే పాపం పెరుగుద్ది. ఏం చేస్తుంది ఇప్పుడు ఆవిడ,
ఈవిడ మౌనంగా ఉండడం బట్టి ఇంట్లో వాళ్ళందరికీ ఈవిడ మీద ఒకే అభిప్రాయం. ఏమి అభిప్రాయం? మంచిదనా చెడ్డదనా? చూసారా, మాట్లాడితే మాట్లాడేస్తుంది అంటారు, మాట్లాడకపోతే ఇది ఒక రోగం అంటారు. ఇప్పుడు ఎలా నిలబడాలండి? అదే జ్ఞానం కలిగిన ఇల్లాలు, ఆత్మ కలిగిన ఇల్లాలు. అందుకే బైబిల్ చెప్తుంది కొన్ని మాటలట. ఫోన్ లేదా? ఇది కూడా మీకు కనపడిపోతుందేమో, కొంతమంది మాటలు వినపడ భూదిగంతంలో వరకు కనపడతాయి. లండన్లో ఉన్నోడికి వెళ్ళిపోదు ఫోను, అమెరికాలో ఉన్నోడికి కనపడిపోతే ఇక్కడ సౌండ్ వినపడరు పక్కోడికి, భూదిగంతముల వరకు మాట్లాడుతుంటే. ఏమవుద్దో కూడా తెలియదు, ఎప్పుడు మాట్లాడుకుంటారో కూడా తెలియదు. వీళ్ళు ఫోన్లో చూస్తే కాల్ డేటాలో ఉండదు, చాటింగ్లో ఉండదు, వాట్సాప్లో డేటా కనపడదు, మెసేజెస్లో అసలు అవుట్ గోయింగే ఉండదు. ఎప్పటికప్పుడు ఎరాజ్ అయిపోయి వెళ్ళిపోతే అవతలకి సైలెంట్గా మాట్లాడేస్తారు, కామ్గా మాట్లాడేస్తారు. ఏం మాట్లాడేస్తారో ఎవరికి తెలియదు, ఎప్పుడు చూసినా మామూలుగానే ఉంటారు. భూదిగంతముల వరకు వెళ్ళిపోయి ఆ మాట చూడండి మరొకసారి, ఇప్పుడు 17 చదువు అక్క, బాగా అర్థమవుద్ది. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గుర్చిన మాట వలన కలుగును. ఆయనను నేను చెప్పేది ఏమనగా, వారు వినలేదా? యేసు ప్రభు గురించి నువ్వు వినలేదా? విన్నావు, విన్న తర్వాత కూడా నువ్వేం చేస్తున్నావు? భూలోకం వారి స్వరము భూలోకం అంతటికి, వారి మాటలు భూదిగంతముల వరకు బయలు వెళ్చున్నాయి. చాలా సార్లు నీ మాటలు భూ ప్రపంచానికి వెళ్ళేటప్పుడు దేవుడు నీతో మాట్లాడేటప్పుడు రెండు విషయాలను గుర్తు తీసుకొస్తున్నాడు. ఒకసారి జాగ్రత్తగా నా మాట వినండి, ఇది నీ జీవితానికి పర్ఫెక్ట్ స్టేజ్లోకి తీసుకెళ్ళాలి దేవుడు నిన్ను. ఒకటి, నువ్వు ఎలా ఉన్నావో, ఎలా మాట్లాడుతున్నావో, ఎలా చేస్తున్నావో అలా చెయ్యాలి అనేది దేవుని స్వరం. విన్నారా? నువ్వు ఎలా మాట్లాడతావో, ఎలా చేస్తావో, ఎలా చూస్తావో, ఎలా చెప్తావో, ఎలా ఉంటావో, ఇవన్నీ దేవుని స్వరం. ఏంటి? అలా చెయ్యాలి. ఒకవేళ చేస్తే ఆ బ్రదర్లాగా చేయాలి, ఈ అమ్మలా చేయాలి, ఈ సిస్టర్లా చేయాలి, ఈ బ్రదర్లా చేయాలి, ఇది మీకు ఆలోచన. దేవుని స్వరం రెండో పార్ట్ టూ, పార్ట్ వన్. అది పార్ట్ టూ ఏంటో తెలుసా? ఎలా చెయ్యకూడదు అని. మెసేజ్ ఎవరు ఇప్పుడు? రెండింటిలో పార్ట్ ఎవరు? ఒకటి, ఎలా చేయాలో నిన్ను చూసి నేర్చుకుంటారు. రెండు, ఎలా చేయకూడదు. ఇప్పుడు నువ్వు ఒక్క నిమిషం ఇక్కడ చేసుకుని గుండె మీద, నిన్ను చూసిన వాళ్ళు ఎలా చేయాలో నేర్చుకుంటారా, ఎలా చేయకూడదో నేర్చుకుంటారా? చెప్పుకోండి, నీకు నువ్వే చెప్పుకో, నాకు చెప్పుకో. ఎలా చేయాలని చెప్పుకుంటారు, ఎలా చేయకూడదని చెప్పుకుంటారు? దేవుడు నీతో మాట్లాడుతాడు ఈ ప్రపంచంలో, చేయమంటాడా చేయద్దంటాడా? ఏం చేయమంటాడు? ఎన్నున్నాయి నీలో చేయమనే లక్షణాలు? ఏ లక్షణాలని చేయకూడదని నీకు తెలుసా? మళ్ళీ చెప్పాలి బైబిల్ తీసి ప్రతి లక్షణం. నీ గురించి నీకు తెలిసినంతగా ప్రపంచంలో మరొకటి ఎవరికీ తెలియదు, ఎందుకంటే నీ హృదయం లోతైన గొయ్య. అదే అతడికి అగాధం అని చెప్తున్నాడు బైబిల్లో. అది చూడగలిగినాడు దేవుడు ఒకడే. ఆ దేవుడు మాట్లాడు, మాట్లాడతాడా? మాట్లాడి చచ్చిపోవు ఈ పాటికి. ఏయ్, నువ్వు ఇలాగ ఉన్నావు, నువ్వు అలాగ ఉన్నావు అంటే ఎప్పుడూ పోదు. ఆయన మాట్లాడు. ఇప్పుడు మాట్లాడుకోవచ్చు నువ్వే. నిన్ను చూసిన వాళ్ళు, నీ మాటలు వినేవాళ్ళు, నీ క్రియలు చూసేవాళ్ళు, నీ పద్ధతులు, నీ ఆలోచనలు అన్నింటినీ చూసి 100 మాట్లాడుకోవచ్చు, 100,000 మాటలు చెప్పుకోవచ్చు. కానీ నిన్ను వెంబడించే వాళ్ళు రెండు రకాల మాటలు వింటున్నారు. ఒకటి ఇలా చేయాలి, ఇంకొకటి ఇలాగా చేయకూడదు. నీకే ఏ విషయాల్లో ఓట్లు ఎక్కువ వస్తాయి నేర్చుకో ఇప్పుడు చెప్పు. ఏం ఆలోచిస్తున్నావు? కొరింథీయుల రాసిన పత్రిక, సారీ, కొలొస్సీ పత్రిక 1 కొలొస్సీ 1 23 పునాది మీద కట్టబడిన వారై. పునాది లేకుండా కడితే ఏమవుదనియా? కుల్పొద్దా? డౌట్ ఏమైనా ఉందండి? పునాది కనపడదా కనపడదా? నీ భక్తి జీవితం పునాది అంటే ఏంటి? కనపడకూడదు. నీ క్రియలు క్రీస్తు అంటే ఏంటి? కనపడాలి. భక్తి కిందకి వెళ్ళిపోద్ది, క్రీస్తు పైన కనపడతాడు. పునాది మీద కట్టబడి స్థిరముగా ఉండి ఉన్నట్టు ఆకాశము క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు నిరీక్షణ నుండి తొలగిపోకుండా విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడలా ఇది మీకు కలుగును. ఏది మీకు కలుగుద్ది? దేవుని సన్నిధిలో మీరు ఎప్పుడైతే ఇతరుల జీవితాలకు మాట్లాడే జీవితము, చూపించుకునే జీవితం మీరు ఉంటారో ఆ లైఫ్ స్టైలు మీ ద్వారా కనపడాలి అని అంటే దేవుడు ఒక విషయం కోరుకుంటున్నాడు. పునాది మీద కట్టబడిన వారు ఎలా ఉంటారంట ఒకసారి చెప్పండి. ఏమండి ఇంత పెద్ద బిల్డింగ్ పైకి నిలబడాలంటే కిందకి ఎంత లోతు ఉండాలో తెలుసా? ఓ మూడంతస్తులు కట్టాలి అంటే ఆల్మోస్ట్ ఒక అంతస్తుకు తగినట్టు కిందకి వెళ్ళిపోతారు. 8 అడుగులు 9 అడుగులు కిందకి వెళ్తారు, దాని మీద ఇంత పైకి కడతారు. పునాది ఎప్పుడైనా కనపడద్దా? ఒకసారి నా పక్కన మీ పక్కన కనిపించిన పునాది ఎప్పుడు కనపడదని చెప్పండి. కనపడదా? కనపడదా? ఈ మధ్య కొంతమంది ఏమంటున్నారంటే నాకు మంచి సహవాసం లేదండి అందుకే పడిపోతున్నాను అంటున్నారు. పునాది ఏమైంది? కనపడదు కదా, అంటే ఉందా లేదా? మరి ఈ మధ్య ఎందుకు తగ్గిపోయింది నీ భక్తి? ఈ మధ్య నేను ఎందుకో చేయలేకపోతున్నానండి అంటున్నారు. ఇంతకుముందు నువ్వు చేసిన పునాది ఏమైంది? మరి ఇప్పుడేమైంది? చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే పైన బిల్డింగ్ ని కనపరుచుకునే జీవితాలు జీవించకండి, పునాది మీద మీరు కట్టబడ్డారని స్థిరంగా బ్రతకండి. నీవు నేర్చుకునే విశ్వాసాలేంటి? నీకప్పుడు నేర్పిన పద్ధతులేంటి? ఇన్ని సంవత్సరాలు నువ్వు జీవించే జీవిత విధానం ఏది? ఆ లక్షణాలు నీ భూమి మీద దాచిపెట్టేసి కప్పెట్టేసుకున్నావా? దాని మీద నువ్వు స్థిరంగా నిలబడలేవా? అందుకు మీరు వినినవారు కాబట్టి ఇంతకు మునుపు విన్న విశ్వాసానికి ప్రకారం ప్రతి పునాది మీద స్థిరంగా బ్రతకండి. ఇతరులకు అభ్యంతరకరమైన క్రైస్తవ జీవితం జీవించదు. ఆ జీవించే విధానం ఇతరులు చూసి నీలాంటి బతుకు బతకూడదని నేర్చుకోకూడదు, బ్రతకాలి అనే ఆసక్తితో నేర్చుకోవాలి. ఆ కోరిక వారికి పుట్టించాలి అనంటే నీ జీవిత లక్షణాలు పునాది మీద కట్టుబడి స్థిరంగా కనపడాలి. అది విశ్వాసంలో నుంచి మిమ్మల్ని ఇతరులకు చూపించుకోవాలనుకుంటున్నాడు. 1 పేతురు 2 12 మళ్ళీ చదవండి వాక్యం, మీకు బాగా అర్థమవుద్ది. అన్యజనులు ఏ విషయములలో మిమ్మల్ని ఏ విషయములలో దుర్మార్గులు అని దూషిస్తారో ఆ విషయములలో వారు మీ సత్క్రియలు చూచి వాటిని బట్టి దేవుని మహిమపరచునట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని. ఒక నిమిషం, ప్రేమించుకునేటప్పుడు ప్రేమ ఎలా పుడుతుందో అన్న విషయంలో ప్రజలు రీసెర్చ్ చేసి ఒక పెద్ద సైంటిస్ట్ ఒక విషయం చెప్పాడు. ప్రేమ గొడవల నుంచి పుడద్దన్నాడు. ఎక్కడి నుంచి? నిజమైన ప్రేమకట ప్రారంభం గొడవట. ఈ విషయాలు మీరు రాసేసుకోకండి, ఏదో చెప్పరా సాంబా అన్నట్టు ఎక్కిన చేస్తున్నారు. విషయం ఏంటంటే ఎవరైనా ఇద్దరు దెబ్బలాడుకున్నారనుకోండి, అదే అమ్మాయి అబ్బాయి, పోరా పోవే వెళ్ళిపోతారు. కొద్ది రోజుల తర్వాత చూడండి ఒకే పడి మీ తిరిగేస్తారు. ఎలా పుట్టింది ప్రేమ? ఆ కోపంలో నుంచి, ఆ ద్వేషంలో నుంచి, ఆ అసహితంలో నుంచే ప్రేమ పుట్టిందంట. మరి యేసుక్రీస్తు అలాగ ఎప్పుడన్నా పోరా పోవే అన్నాడా? అందుకు నువ్వు పోరా పోవే అంటున్నావు. ఆయన్ని ఎవరు ప్రార్థన చేస్తాడు? ఎందుకు రావాలి దేవుడి దగ్గరికి? ఎవరి కోసం? ఈ విషయాలు మనుషులు ఎప్పుడు కూడా మాట్లాడుతున్నారు. ఈరోజు దేవునితో నీ ప్రేమ ప్రజలు చెప్పుకునేటట్లు కోపగించుకుని దానిలో నుంచి తప్పిపోవలసింది కాదు. ద్వేషంలో నుంచి పుట్టే ప్రేమ కాదు ఇది. దుర్మార్గులు అని వాళ్ళు నిన్ను పిలిచిన తర్వాత నువ్వు వాళ్ళని సేమియాలిచ్చి, కేకులిచ్చి, బిర్యానీలిచ్చి, చికెన్ ఫ్రైలిచ్చి, చేపలు పులుసిచ్చి వాళ్ళని నీతో కలిపేసుకుని వీళ్ళు శాస్త్ర చాలా మంచిది, ఇంతకుముందు కోపం వచ్చినప్పుడు తిట్టాను కానీ ఈ వదిలి చాలా మంచిది అని వీళ్ళని మంచి చేసుకోమని చెప్పలేదు ఇక్కడ. అది చెప్తున్నాను, ప్రేమ కోపం నుంచి పుట్టద్ది అని అంటే ఇంతకు మునుపు నీకు వాళ్ళకి పచ్చగడ్డి అయితే బొగ్గు అనిపోద్ది, ఇప్పుడు మంచి దోస్త్ అయిపోయింది. ఎలాగైపోయారు? ఇదిగో ఇచ్చుకుచ్చుకోవాలి. పచ్చడి చేస్తే పొరటకెళ్తుంది, కూర వండితే అటు నుంచి ఇటు వస్తుంది. అప్పుడు ప్రేమ పెరిగిపోదా? ప్రేమ పెరుగుద్దా చెప్పండి? పెరగదు. బైబిల్ ప్రేమ అది కాదు. వస్తు సంబంధమైన ప్రేమను ఇప్పుడు కూడా ప్రభు కోరుకోలేదు. దేవుడు చెప్పినటువంటి పద్ధతి వేరే విధానంగా ఉంది, దాన్ని మనం ఆనందించాలని బైబిల్ కోరుకుంటుంది. ఈరోజు అన్యజనులు ఏ విషయమని మిమ్మల్ని దుర్మార్గులు అని, ఏమంటే ఎవరైనా మిమ్మల్ని దుర్మార్గులు అని ఎప్పుడైనా ఎవరైనా అన్నారా? అనుకున్నారా? పోనీ అనుకుంటున్నట్టు మీరు గ్రహించారా? వాళ్ళు మీ మొహం మీద అనరండి. కొంతమంది అనేస్తారు కూడా, సిగ్గులజ్జ ఉండదమ్మా దేవుడి దగ్గరికి వెళ్తావు అంటే దాని అర్థం దుర్మార్గుడు అలా అని, దాన్ని ఇంకో తిట్టు తిట్టక్కర్లా. ఇదేనంటమ్మా మీ దేవుడు చెప్పింది అన్నారు అని అంటే నువ్వు దుర్మార్గురాలివి అని అర్థం. అంటే ఆ పని నువ్వు చెయ్యగలిగినంత అసహ్యంగా క్రైస్తవుడు ఎవరో చెయ్యడు, అది వాళ్ళ అభిప్రాయం. అప్పుడే నీతో మాట్లాడతాడు, దేవుడు ఇలాగే చెప్పాడా, నీ బైబిల్ ఇలాగే రాసిందా, నీ ఆయన ఎలాంటి నేర్పుతాడా, నీ పాస్టర్ ఇలాంటి చెప్తాడా, అందుకేనే మీరు చర్చికి వెళ్తారు, ఆదివారం పెద్ద ముసుగులేసేస్తారు, అందుకేనే మీ ఇంటి మీద మీటింగ్ పెట్టేస్తారు. ఇన్ని మాటలు వచ్చినాయంటే అర్థం ఏంటి? మనం మంచోళమనా మంచోళం కాదనా? మన డిగ్రీ గొప్పదని. ఇప్పుడు ఆ డిగ్రీని బట్టి వాళ్ళు ఏం చెప్పాలట మనల్ని? మన సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దిన ముందు వాళ్ళు అంటారట, నిజంగా బాబోయ్ అసలు మా ఇంటికి వచ్చిన మా అమ్మాయి ఉందండి, అది రాయి రప్పండి, ఇలాంటి అలాంటి కోళ్ళు కాదండి బాబు, అసలు మామూలు మనుషులు కాదండి, అసలు వాళ్ళు మానవులండి అని చెప్పుకోలేమండి. కానీ ఈ మధ్య ఎక్కడో చర్చికి వెళ్తుందండి, బైబిల్ చదువుతుందండి, ప్రార్థన చేస్తుందండి, ఆ జీవితం ఏంటో కానీ ఒక్కసారిగా మార్పు వచ్చిందండి. అతను ఆమె చూపు కానీ, ఆమె పద్ధతి కానీ, ఆలోచన కానీ, నడవడికి కానీ, క్రియలు కానీ, పద్ధతులు ఎంత మార్పు అంటేనండి, అసలు ఆమెను చూసి మేము సిగ్గుపడిపోతూ మేము కూడా చర్చికి వెళ్ళిపోదాం అనిపిస్తుందండి అని చెప్పాలట మీ పక్కింటి వాళ్ళు కానీ మీ ఇంట్లో వాళ్ళు కానీ. ఛాన్స్ ఉంటుందంటారా? ఇలాంటి ఛాన్స్ ఉంటుందంటారా? అప్పుడప్పుడు పెళ్లి చేసేటప్పుడు పెళ్లి అయిపోయిన తర్వాత భార్యాభర్తలకి ఆలీవ్ ఉపదేశం చేస్తాను. ఆ ఉపదేశ మంత్రం ఏంటంటే, అమ్మ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎన్నన్నా నోరెత్తకో, తిట్టకో, మాట్లాడకో, ప్రార్థనే చెయ్యి, భరించు, సహించు, ఒప్పుకో, ఆనందించు. మరలా చెప్తున్నాను, ప్రభునందు ఆనందించు, సమస్తము మేలు కొరకు సమకూడి జరుగుతాయి. తిట్టినా, కొట్టినా, దెబ్బలేసినా, అవమానం చేసినా, సిగ్గుపరిచినా, పంపినా, పంపకపోయినా, అదే పుట్టింటికి అన్నీ మేలు కొరకే జరుగుతాయి. ఎప్పుడు దేని గురించి అభ్యంతర పడకు. దేవుడు నీ మహిమ, దేవుని యొక్క మహిమ ఐశ్వర్యంలో ప్రతి అవసరత తీరుస్తాడు. దేవుడు చెప్పాడు ఈ మూడు మాటలు, నేను నమ్ముతున్నాను, నువ్వు ఇలా కాపురం చేసుకో అని చెప్పి ఆ పిల్లల్ని పంపుతారు. నెల రోజుల్లో ఫోన్లు వచ్చేతాయండి, ఎంత బత్తి, బాప్తిజం నేనే ఇస్తాను, చిన్నప్పుడు నా దగ్గర పెరుగుతారు, నా చేతుల్లో పెళ్లి జరుగుద్ది, ఫోన్ వచ్చేస్తాయి. ఏంటనంటే బెదిరింపు పత్రము అని ఏంటి తెలుసా, మీ అన్నయ్యతో చెప్పనా, మీ అన్నయ్యతో చెప్పనా, అలివారితో చెప్పనా, పెళ్లి చేసిన పాస్టర్తో చెప్పనా, వాళ్ళు అలా బెదిరిస్తారట అవతల. లాస్ట్కి తెగించి నెంబర్ కొట్టి మాట్లాడరా, ఏంటి మాట్లాడతావు, మాట్లాడని ఫోన్ ఇచ్చేస్తారండి. అప్పుడు వస్తుంది ఫోన్ నా దగ్గరికి. వాళ్ళు ఎంత ఎంత పాకాన్ని పట్టి ఉంటారు చూడండి సమస్య. ఆఖరికి ఫోన్ మాట్లాడేంత ఇదని తీసిపోయింది, వాళ్ళని తీసిపోయి ఉంటారు జీవితాన్ని బట్టి. మొత్తానికి ఫోన్ తీసుకోగానే నెంబర్లు తెలియవు కదా మనకి, హలో ఎవరమ్మా అని అంటే, ఎలాగేనన్నా క్రైస్తవులు అందరు ఎలాగే ఉంటారా, మాకు మనం ఊహించుకోవాలి ఎన్ని కుటుంబాలు బయటకు వెళ్ళాయి, ఈ క్యారెక్టర్ ఎవరిది, ఎంత తొందరగా బయటకు వచ్చింది, ఏమిటి సంగతి. అమ్మా సరే విషయం ఫోన్లో కాదు, కొన్ని రండి మాట్లాడు, దీనికి ఛార్జీలు దండగండి, అక్కడి నుంచి ఎక్కడికి వచ్చి ఎక్కడి నుంచి అక్కడ ఛార్జీలు సొంత దండగండి. ఇప్పుడు విషయం ఏంటండి, విషయం అదంతా కాదండి, ఇలాగేనా క్రైస్తవులు చేస్తారు, వాళ్ళు ఇదే ప్రశ్న అడుగుతారు. ప్రాబ్లం ఏంటి, పెళ్ళవనంత వరకు ఒక ఏడుపు, పెళ్లికి వచ్చినట్టు కాడు, లోతరైనా పర్లేదు, బాప్టిస్ట్ అయినా పర్లేదు, మెథడిస్ట్ అయినా పర్లేదు, రోమన్ క్యాథలిక్ అయినా పర్లేదు, పెళ్ళి అయిపోవాలి ముందంతే. ఫౌండేషన్ లేకపోతే ఏమో చెప్పండి, ఇప్పుడు వాక్యం అనే ఫౌండేషన్ లేకపోతే క్రీస్తుకు బెలయాలతో సంబంధం ఏంటి, చీకటికి వెలుగుతో పొత్తేంటి, నీకు పెళ్లికి పొత్తు, ఆ తర్వాత ఏమవుతుంది మరి, నీ సత్క్రియలు చూసి వాళ్ళు దేవుని మహింపరచాల్సిన బదులు నీ చెడక్రియలు చూసి పాస్టర్ దగ్గరికి వచ్చి కంప్లైంట్ ఇస్తున్నారు. ఎన్నో కుటుంబాలు ఈరోజు చెప్పుకోలేకుండా ఇక్కడ నలుగుతున్నప్పుడు అన్యజనులు దేవుని మహిమ పరిచేటట్లుగా నువ్వు వినిన విశ్వాసం, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ మాట నువ్వే అయితే, ఆ మాటకు నువ్వే రూపం అయితే, ఆ మాటకు నిలువెత్తు సంపూర్ణత నువ్వే అయితే, దేవుని మహిమ ఎంత గొప్పగా ఉంటా చూడండి. అక్కడ ఈరోజు అది కోరుకుంటున్నాడు, మన ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్న మాట మన ద్వారా మాట్లాడుతున్న మాట. అపొస్తల కార్యాలు 17వ అధ్యాయము, అపొస్తలుడు 17:11 17:11, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే, వీరు విశాఖపట్నంలో ఉన్నవారి కంటే, వీరు రాజమండ్రిలో ఉన్నవారి కంటే, వీరు హైదరాబాద్ లో ఉన్నవారి కంటే, వీరు సికింద్రాబాద్ లో ఉన్నవారి కంటే, వీరు జగదాంబలో ఉన్నవారి కంటే, అలా డిగ్రీ ఇస్తే మీ పరిస్థితి ఏంటి చెప్పండి. మీ సంఘానికి ఒక డిగ్రీ పెట్టాడు, అక్కడ అడ్రస్ ఇచ్చాడు, ఏం మాట్లాడతారు ఇప్పుడు. ఈ మధ్య అందరూ కూడా విగ్రహారాధన చేస్తున్నారు క్రైస్తవులు, భయంకరమైన విగ్రహారాధన. ఈ పాపము భూకంపాలే కాదు, ఇంకేవో కూడా కంపాలు వస్తాయి, తొందరలో చూస్తారు అవి కూడా. ఏమిటి విగ్రహారాధన అనంటే పాస్టర్ విగ్రహారాధన. మీదే చర్చి ఆలివ్ గ్రీన్ చర్చి, విగ్రహం ఎవరు, ఆలివ్ గ్రీన్ గారు. మీరు హైదరాబాద్ లో ఏ చర్చ్? సతీష్ కుమార్ గారి చర్చ్. విగ్రహం ఎవరు? మేము రంజిత్ తోఫిర్ గారి చర్చ్. ఎవరు విగ్రహం? మేము బైబిల్ మిషన్ చర్చ్. అయ్యగారు ఎవరు? మంగమూరి దేవదాసయ్య గారు, లేకపోతే జానయ్య గారు. మేము పలానా వారి చర్చి జీజస్ కాల్స్, పలానా వారి చర్చి ఈ కాల్స్, పలానా వారి చర్చి అగ్ని పరిచర్య, పలానా వారి పరిచర్ నీళ్లు పరిచర్య. ప్రభువేడు ఇక్కడ? మీరు ఏథెన్స్ లో ఉన్నవారి కంటే చూడండి, గనులు ఇండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నావో లేవో అని ప్రతి దినం ఏం చేస్తున్నారట? మరి ఏథెన్స్ లో ఉన్నవాళ్ళు ఏం చేశారు? ఆ తెస్సలోనికలో ఉన్నవాళ్ళు ఏం చేశారు? చెప్తున్నప్పుడు నోరు ఆగిలించి కళ్ళు నిద్రపోతున్నారో తెలుసున్నారో తెలియకుండా అలాకి నీసి ఉంటారు వీళ్ళు. వాళ్ళు లేపితే కానీ హల్లు చెప్పరు, వాళ్ళని లేపడానికి హల్లు చెప్పడం. మళ్ళీ తెస్సలోనికలో వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక్కడ చాలా జాగ్రత్తగా చెప్తున్న ఏం చేస్తున్నారు? ఇప్పుడు విని దాని ప్రకారం ఉందో లేదో ఏముందట. నాకు ఈ వాక్యాన్ని ధ్యానం చేసేటప్పుడు హెన్రీ మాథ్యూ వెర్షన్ ఏం చెప్పిందంటే, ఆ తెస్సలోనికలో ఉన్నవారి కంటే గనులయ్యుండి వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించి తీసుకొని దాని ప్రకారం పరిశీలించి బైబిల్లో వాక్యములో ఉన్నదాని ప్రకారం చేసి వారి సాక్ష్యమును పొందిరి అని చెప్తున్నాడు ఆ గ్రంథకర్త. యాజ్ యూజువల్ గా చేసుకెళ్ళిపోయారటండి బైబిల్లో ఉన్నది. వాళ్ళు చెప్తున్నప్పుడు చూసుకున్నారు ఉందో లేదో, ఇంటికి వెళ్ళి బాగా చెక్ చేశారు. ఇది ఉంది కాబట్టి దీని ప్రకారం చేయడమే, ఇంక దాని గురించి ఆలోచించే క్వశ్చనే లేదంతే. అలా చేశారట. దానిలో వాళ్ళు చేసిన మొదటి పని ఏంటంటే సంఘంగా కూడుకొనుట. ఒకసారి వినండి, మనం బైబిల్ ఏం చెప్తుందంటే రెండు మాటలు చెప్తుంది. ఎన్ని రోజులకు ఒకసారి సబ్బాతు దినము? అవుట్ ఆఫ్ 7 డేస్, ఆరు రోజుల తర్వాత విశ్రాంతి దినము 7వ రోజు. అది ఏ రోజుతో ప్రారంభమైనప్పటికీ 7వ రోజు ఏమవ్వాలి? కంప్లీట్ రికరింగ్ 7777. మనం ప్రతి ఆ రోజు ఏ రోజు పెట్టుకున్నాం? ఇప్పుడు ఇండియాలో ఆదివారం పెట్టుకున్నాం. ప్రపంచంలో చాలా దేశాలు ఆదివారం పెట్టుకున్నాయి, ముస్లిం దేశాలు శుక్రవారాలు పెట్టుకున్నాయి, మిడిల్ ఈస్ట్ అంతా కూడా. సో శుక్రవారం వాళ్ళకి విశ్రాంతి దినం, అయితే మనకి ఆదివారం ఇక్కడ విషయం. బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? హెబ్రీ పత్రిక ప్రకారం మీరు సమాజముగా కూడుకొనుట మానద్దు. ఇది పౌలు గారు మనకి ఇచ్చినటువంటి గొప్ప బెస్ట్ ఉపదేశం. ఇప్పుడు విశ్రాంతి దినమును ఆచరించాలా మానకుండా కంటిన్యూగా ప్రేయర్కి వెళ్ళాలా? రెండు ఆజ్ఞలు మనకి ఇటో పక్క ఈ రెండు చెవుల్లాగా ఉంటాయి. ఇది అనుకుంటే ఇత్తే అయిపోద్ది, ఇది అనుకుంటే ఇత్తే అయిపోద్ది. ఇప్పుడు ఏం ఆలోచించాలి? మానకుండా వెళ్ళాలి అని అంటే ఇంట్లో వంట పెంట మంచి చెడు ఉద్యోగం సద్యోగం ఎవరు చేస్తాడు? మానద్దు అన్నాడు కదా, అంటే చచ్చి వదలద్దు అన్నట్టు ఉంది ఒక పక్క. కొంతమంది ఈ బాధలో ఉన్నారు. ఆ రోజుల్లో ఈ అపోస్తల కార్యాల దగ్గరకు వచ్చేటప్పటికి పాత నిబంధన నియమము 7వ రోజు నిబంధనక ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి, ఇది ఒక్కటే కమాండ్ అవుతుందండి. అలాంటి టైంలో ఈ పౌలు, శీల, యోహాను శిష్యులైన అపోస్తలు వెళ్ళి దేవుని వాక్యం ప్రకటిస్తూ ఉంటే సమయం అనక అసమయం అనక ప్రదేశం అనక ఇంకో ప్లేస్ అనుకోకుండా వాళ్ళందరూ కూరుకుని దేవుని వాక్యం వింటున్నారంట. అప్పుడు ప్రజలందరూ ఏమనుకుంటారు చెప్పండి? ఏలం వెర్రేటరా మీకు, ఏలా పాలలేదురా, ఆరు రోజులు మీరు పనులు పోవాలరా, 7వ రోజు ఒక రోజు భక్తే చేయాలరా, మీరు రోజు చేసేస్తున్నారంటరా అని విపరీతమైన తిరుగుబాటు ఉండే టైంలో వాళ్ళు బైబిల్ను పరిశీలించడం ప్రారంభించారట. దొరుకుదేటండి వాక్యం అప్పుడు చెప్పండి? ఆరు రోజులు చేసి 7 రోజులు విశ్రాంతి ఉంటుంది కదా అక్కడ. మరి వీళ్ళు చెప్పేదానికి వీళ్ళు ఎందుకు పరిశీలిస్తున్నారు? విప్లవాత్మకంగా ఎందుకు జరిగిందని అంటే ప్రార్థించటం మానకూడదని బైబిల్లో అప్పటి వరకు ప్రార్థన చేయమని లేదు, ఓల్డ్ టెస్టమెంట్ అంతా లేదు, పుస్తకాలే దొరకలేదు. వీళ్ళకి ప్రార్థన చేయడం నేర్పించిన తర్వాత అత్యధికమైన ఆసక్తి కలిగిన ఈ తెస్సలోనిక ప్రజలు విపరీతమైన ఆసక్తి కలిగి అన్ని విషయాలలో వారు చేసేటువంటి పనులు చూస్తున్నప్పుడు ఇతర ప్రజల కంటే తెస్సలోనిక అనేది గ్రీకు దేశపు అలెగ్జాండర్ చెల్లి పేరు మీద రాయబడిన ఏర్పాటు చేయబడిన పట్టణం. ఈ గ్రీకులు వేరొక జ్ఞానాన్ని వెతుకుతున్నప్పుడు ఈ ప్రజలు ఆత్మను వెతుక్కుంటున్నారంట. అందుకు వాళ్ళు గొప్పవారని చెప్పాడు సాక్ష్యం. ఈరోజు మీ ఇంట్లో వాళ్ళందరూ చేసేది ఒక పద్ధతి, నువ్వు చేసేది ఒక ప్రత్యేకమైన పద్ధతి, అది వాక్యానుసారమైన పద్ధతి, దాని కొరకు నీ ప్రాణం ఇచ్చే పద్ధతి అయి ఉండాలి. అంత పద్ధతి నీలోకి వచ్చిందా? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అనే విషయం వాస్తవం. నీతోనే మాట్లాడతాడు, నీ ద్వారా మాట్లాడతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళు దేవుని మాట వింటారు. నువ్వు చెప్పే పని, చేసే పని, చూసే పద్ధతి దేవుని మాటే. నువ్వేం ఆలోచిస్తున్నావో అది దేవుని మాటే. నువ్వెక్కడుంటే అక్కడ దేవుని యొక్క మాటే. ఈ పద్ధతిలో ప్రజలు రెండు విషయాలు తీసుకుంటారు. ఒకటి ఏం చేయాలి? మరొకటి ఏమి? నీ మాట తీరును బట్టి వాళ్ళు నిన్ను వెంబడించాలా, నిన్ను వదిలేయాలా? తీసుకుంటే ఎక్కడి వరకు తీసుకోవాలి, వదిలేస్తే ఎక్కడ వదిలేయాలి? నిన్ను పట్టించుకోవాలా వద్దా? నీ దగ్గరికి రావాలా వద్దా? వినాలా వద్దా? ప్రజలకు జ్ఞానం ఇచ్చిన ఆత్మ దేవుడు నీతో కూడా ఈరోజు అదే విషయం మాట్లాడుతున్నాడు. నీలో ఎక్కడ కూడా ఎలాంటి తప్పు పద్ధతి లేకుండా నీ ఆలోచనలు అన్నిటిలో కూడా సంపూర్ణంగా సిద్ధపడటానికి ప్రయత్నించే. ఒకసారి నీకు చెప్పుకో, దేవుని యొక్క మాట నేను వినాలి, దేవుని మాట కొరకు బ్రతకాలి, దేవుడు నాతో మాట్లాడుతున్న దానికి సిద్ధంగా ఉండాలి, నేను దేవుని యొక్క మాట యొక్క రూపం. ప్రార్థన చేద్దాం.